అంటే ఏ శిలని తీసుకుని ఏ పరిణామంలో ఏ డిస్టెన్స్లో పెడితే ఎలా తాకితే ఏ స్వరం వస్తుందో అంత విజ్ఞానం అక్కడ ఉంది, అది అర్థం. అందుకని భలే ఉన్నదండి అని చెప్పుకోవడం కాదు, ఇంత విజ్ఞానం వాళ్ళకి ఎక్కడికి వచ్చింది అనేది, దానికి నకలు కూడా ఇప్పటి వరకు తయారు చేయలేకపోయామంటే ఎంత పరిపూర్ణమైన విజ్ఞానం ఒకప్పుడు ఉండేది, దాని హద్దులు దాకా కూడా వెళ్ళలేకపోతున్నది ఇప్పటి యొక్క భౌతిక విజ్ఞానం. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, స్వయంగా అనుభవించిన విషయం ఏంటంటే, అక్కడ ఒక మృదంగం వాయిస్తున్నటువంటి శిల్పం ఉంది. మనం స్తంభం మీద చెవి పెట్టి ఆ రాతి మృదంగాన్ని చేత్తో కొడితే ఆ స్తంభంలో మృదంగనాదం వినబడుతుంది. విశేషం ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇన్ని రకాలుగా చేసి ఇన్ని విద్యలు ఆ లోపల ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి ఆ పరమాత్మకి సమర్పణం చేశారు వాళ్ళు. అంతేకాదు ఈ కనిపిస్తున్నటువంటి దేవాలయం అంతా కూడా దేహో దేవాలయ ప్రప్త అనే తాత్విక భూమికలు దర్శించారు. ఇంకా ఈ దేవాలయాల గురించి చెప్పాలంటే ఒక్క దేవాలయాల ఆధారంగా ఎంత సంస్కృతి వర్ధిల్లింది, ఎన్ని విద్యలు కాపాడబడ్డాయనేది పెద్ద విషయం. ఉదాహరణ ప్రయాణం కూడా చెప్పడం, ఇలాంటి మహాదేవాలయాన్ని శిథిరాలు చేసి పిండి చేసి మానవాళ్ళు కూడా మిగల్చకుండా దుష్టజాతులు తిరిగి వెళ్ళిపోతే మనం ఏమి పట్టని ఉపేక్షతో ఇప్పటికీ ఉన్నామంటే సాలె పురుగు పాటి డెడికేషన్ అంకిత భావం అవి లేవు మనకి అని అర్థమవుతుందన్నమాట. తిరిగి వాటిని పునరుద్ధరణ చేసుకుందామంటే ఎన్ని రాజకీయాలు ఎన్ని వేదనలు, దీని గురించి మాట్లాడడానికి రాజకీయం అక్కర్లే. మన దైవానికి రెండు చేతులెత్తి దండం పెట్టే సంస్కారం మనలో ఉంటే చాలు ఈ వేదన ఉంటుంది. ఈ వేదనకి ఏ రాజకీయ వర్ణాలు అక్కర్లేదు, ఏ రాజకీయ రంగులు పులమన అవసరం లేదు. ఇది భగవంతుడంటే విశ్వాసం ఉండేటువంటి ప్రతి వాడి గుండెలో ఉండే వేదన మాత్రమే, అది గమనించాలి. ఈ వేదనకి పరాకాష్ఠ చిన్న సాలిపురుగు కథలో మనకు కనబడింది. ఇలా సాలిపురుగు ఏమనుకుందంటే మొత్తం దగ్ధమైపోయింది, ఇంకా నేను బ్రతుకుండి ప్రయోజనమే ఉంది, మరి ఏం చేస్తాం, తిరిగి నిర్మాణం చేసే స్థితి కనబడడం లేదు, కనుక నన్ను నేను ఆహుతి చేసుకుంటానని చెప్పి ఆ అగ్నిలోకి వెళ్ళబోయింది తనని తాను నాశనం చేసుకోవడానికి. ఈ విధంగా ఆత్మార్పణ ధియా కుర్యాత్, ఆత్మార్పణ బుద్ధితో ఆ సాలిపురుగు ప్రవేశిస్తూ ఉంటే ఆయన ఊరుకుంటాడా, పరీక్ష పెడతాడు కానీ బాధ పెడతాడా ఆయన, వెంటనే వచ్చేట. ఆ వచ్చినవాడు ఎవడు అంటే శివుడు అని ఒక్క మాట రాస్తే ధూర్జటి కవి అనిపించుకోడు, తన దైవం వచ్చినప్పుడు ఒక్క మాట చెప్పి ఊరుకోడు ఆయన. వచ్చినవాడు ఎవడయ్యా అంటే దేవోత్తంసుడు భక్తవత్సలుడు చిత్తేశ స్వభావుండు గౌరీవామాంగుడు శంకరుండు దయ ఊరింబోవా. ఆయన వచ్చినవాడు ఎలా వచ్చాడు, దేవోత్తంసుడు సకల దేవతాశ్రేష్ఠుడైనటువంటి భక్తవత్సలుడు గనక ఆయన లక్షణమే భక్తవత్సలం, భక్తుల ఎడలా వాత్సల్య భావం కలిగినటువంటి వాడు, చిత్తేశ స్వభావుండు ప్రతి వారి యొక్క చిత్తములో ఈశ్వర స్వరూపుడై ప్రకాశిస్తున్నటువంటి వాడు, గౌరీ వామాంగుడు వామభాగమనందు పార్వతీదేవి విరాజిల్లుతుండగా వచ్చిన శంకరుడు దయమురింబోవా దయ పెళ్ళిపుకుతుండగా కెంగేలునన్ తన అరచేతితో, అరచేయి ఎలా ఉన్నది అంటే ఒక తామరా పువ్వు విచ్చుకున్నట్లుగా ఉందిట, పద్మ కుసుమం వికసించినట్లుగా అంత లేత ఎర్రని కాంతులతో వికసించినటువంటి విశాల హస్తాన్ని చాచి చావన్ వచ్చిన పురుగు బట్టి ఆ పురుగును పట్టుకున్నట్ట ఆ చేతిలో. ఎంత ధన్యురాలది, శివుని యొక్క దివ్యమైనటువంటి ఆ కరకమలంలో ఉన్నది ఆ పురుగు. దాన్ని చూసుంటున్నాడు, తగు నీ సద్భక్తికి మెచ్చితిన్ నీ వేయర్థము నేడు వేడెదవు దాని చెప్పుమా నావుడు. నీ సద్భక్తి నన్ను చాలా ఆనందింపజేసింది సుమా, ప్రతి అణువుని పరిశీలించే పరమాత్మ. అందుకే శివుని యాన లేనిది చిమైనా పుట్టదు అనే మాట భక్తుడు వింటే చిందులు వేస్తాడు నిజానికి, అంతగా శివుని యాన అన్నింటిలో తిరుగుతోందనమాట. ప్రతి జీవిని కదిలించేటటువంటి ఆ సర్వవ్యాపకమైన భర్గ చైతన్యం ఉన్నదే, ఆ భర్గ చైతన్యం మూర్తిమంతమై తన చేతితో పట్టుకున్నది ఆ సాలెపురుగుని. నీకేం కావాలి అని అడిగాడు ఆ శివుడు. అడిగితే ఆ సాలెపురుగు అంటుందిట, నా తపమింతట ఫలించనటంచు, నాకేం కావాలన్నది తర్వాత మాట, నాకేం కావాలో అతడే ఎదురుగా ఉన్నాడు. నా తపమింతట ఫలించే, ఇన్ని గుడులు నిర్మాణం చేశాను కానీ ఇన్ని గుళ్ళు కట్టాను గనక నాకేదైనా వస్తుందని నేను ఏనాడు అనుకోలేదు. అంటే సాలెపురుగు దగ్గర నేర్చుకోవాల్సింది ఏమిటి, భగవదర్పణ చేసే దాని మీద నేను చేశాను అనే అహం పనికిరాదు, ఉన్నదా అక్కడికక్కడే చెల్లు. కొందరు పాపం ఆయనకి మెట్లు కడతారు, అందులో పలకకు ఒకటి ఇస్తాడు, పలక మీద ఒక్కొక్కటి పేరు, పలక కనబడదు పేరే కనబడుతుంటుంది, పాపం దాన్ని తొక్కుకుంటూ వెళతాం అది వేరే విషయం. మొత్తానికి ఇంత యాతన, ఒక ఇటుక ముక్కిస్తే దారి పోయేది పేరు. అంతేగాని శివార్పణం చేశామని మన పేరు లేకుండా భగవంతుడికి అర్పణ చేస్తే అది అనంత ఫలాన్ని ఇస్తుంది. ఇక్కడే నిలిచిపోవాలని ఇస్తే ఇక్కడే తిరగడం, అది దాని యొక్క ఫలితం. కనుక ప్రతివాడికి ఆ గుర్తింపు సమస్య, అహంభావ సమస్య ఉన్నదే, అది ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఆధ్యాత్మికత విషయంలో అది వదిలితేనే వాడికి ప్రవేశం, అది వదిలితేనే వాడికి ప్రవేశం. ఫలం తర్వాత, ప్రవేశం లభించాలంటేనే ఆ అహంకార భావన వదలాలి. అలా వదిలింది, ఇన్ని దారపు గూళ్ళు కట్టింది కానీ ఎక్కడా సంతకం పెట్టలేదు పాపం సాలిపురుగు. ఈ విధంగా చేసింది గనక నా తపమింతట ఫలించే అని చెప్పింది. నా తపస్సు నేడు ఫలించిపోయింది అని ప్రమతపతికి ప్రణామంబులు పెక్కు చేసి ఆ అరచేతిలో ప్రదక్షిణ చేసింది. ఎంత ఆనందంగానో సాలిపురుగు, తిరుగుతూ స్తోత్రం చేయాలనుకున్నది. భక్తి కడలు కొనంగన్ సంభ్రమ కలిత హృదయ జగుచు భక్తి కడలు కొనంగన్. పులకించిపోయి తబ్బిబ్బైపోయి భగవంతుడు వచ్చినప్పుడు భక్తుల హృదయం ఎలా ఉంటుంది అంటే, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చెప్తారు, ఎట్టులుండునో నా యద ఎగసి నాట్యమాడునో అని అంటాడు. స్వామి వచ్చినప్పుడు నేను ఎలా ఉంటానంటే ఆ ఊహే, ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటానని తలచుకుంటేనే కలుగుతుంది తన్మయీ భావం. అలాంటిది ఆయనే ఎదురుగా ఉన్నప్పుడు ఏం చెయ్యాలో తెలియలేదు. పైగా పరమాత్మని చూడగానే ఆ మహామహిమాన్వితుడిని దర్శించిన వెంటనే ఉన్న శక్తులన్నీ వినియోగించాలని స్తోత్రం చేయాలనిపిస్తుంది. అందుకే ధ్రువుడు కూడా నారాయణుడు కనబడిన వెంటనే స్తోత్రం చేయాలని తపన పడతాడు. కానీ స్తోత్రం చేయడానికి నోరు రాదు. అంత మహాత్ముడిని స్తోత్రించడానికి ఆయన బుద్ధి అంత. అప్పుడు ఆయన తన శంఖాన్ని తగిలిస్తాడట. తగిలిస్తే స్తోత్రం చేసే బుద్ధి వస్తుంది. ఆ స్తోత్రం చేయగా వేదన తీరుతుంది. అలాగే ఇప్పుడు సాలెపురుగుకి పరమేశ్వరుని స్తోత్రం చేయాలని బుద్ధి పుట్టింది. కానీ ఎలా స్తోత్రం చేస్తుంది? వేదన పడి ఒక చిన్న మాట అంటుందిట. ఆ చిన్న మాటే మనకి పెద్ద స్తోత్రం. ఎంత గొప్పగా అంటున్నదంటే, దేవా నిన్ను నుతింపలేను అధమ బుద్ధి. ఇది మనం ఒప్పుకోగలమా? అంత తొందరగా ఒప్పుకుంది సాలెపురుగు. అధమ బుద్ధి, నా బుద్ధి చాలా అధమమైన సుమా, వేదశాస్త్రంబులున్ రావు. ఏ పాటి అవేవి రావయ్యా? వచ్చిన పోని వేదాలన్నీ నేను ఇస్తానులే తీసుకో అని నువ్వంటే వద్దు నాకు. ఎందుకంటే వేదాలు విద్యలు ఇచ్చేవంటే ఇంకా అహంకారం పట్టుకుని మరొకతగానే తిరగాలి. నాకు వద్దులే, వేదాలు రావు అంటే నీ స్తోత్రించలేకపోతున్నానని వేదనతో అన్నాను. కానీ వేద విద్య రాలేదే అనే వేదన నాకేం లేదు. ఎందుకంటే వచ్చిన శృతులు శాస్త్రంబుల్ మిముం చెప్పలేవు అజంతంబులన్నా, ఆ వేద శాస్త్రాలు కూడా నిన్ను పూర్ణంగా చెప్పలేవని అవే చెప్పుకున్నాయి. వేదాలే మేము పూర్తిగా చెప్పలేము. నేతి నేతి అని, నా ఇతి నా ఇతి, ఇది కాదు ఇది కాదు అని చెప్పే కానీ ఇదే అని తేల్చలేకపోయాడు వేదాలు కూడా. అది తేల్చుకోవాలంటే నీకు నువ్వు సాధన చేయవలసిందే. భగవంతుణ్ణి ఎవ్వడు మాటలతో చెప్పలేడు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, మాటలు మనస్సు కూడా చేరలేక వెనక్కి వచ్చేస్తాయట. కానీ ఆ మాటల ద్వారా అటు వెళ్ళడానికి మనకు స్ఫూర్తినివ్వడం వరకే కానీ మాట తీసుకొచ్చి మహాదేవుణ్ణి ఇవ్వదు. మన సాధన, మన తపస్సు, మన వేదన మాత్రమే తీసుకెళ్తుంది. ఆ వేదన రగులు కొలపడానికి మన మాటలు పనికి రావాలి, అంతకు మాత్రమే. అంతేగాని నిన్ను వేదశాస్త్రములు పరిపూర్ణంగా నుతించలేవు. శృతులకు కూడా దొరకనటువంటి వాడవు నువ్వు. అటువంటి నిన్ను అవంక నేర్చుకుని వాట్లో ఏం చెప్పారో ఇవన్నీ చేయడానికి నా వల్ల అవుతుందా చెప్పు. తద్విధులకు లెక్కింపగా అసఖ్యమే. మరేం చేస్తాను? సేవాధర్మము మేలుగా కనుచు మీ శ్రీపాదములు గొల్చదన్. అంత చక్కగా చెప్పింది చూడండి. సేవాధర్మము మెలుగా కనుచు మీ శ్రీపాదములు గొల్చెదన్. సేవాధర్మము అంటే తన యొక్క సర్వశక్తులని శివార్పణం చేయడమే సేవాధర్మం అంటే. ఈ ధర్మానికి మించిన ధర్మం లేదు అది. అందుకు అలా చేస్తూ నీ శ్రీపాదములను కొల్చుతాను, ఇక ఏం కావాలన్నావే. అది చాలా మమ్మల్ని మాయలో పడేసే మాట అయ్యా. నువ్వు కనబడి ఏం వరం కావాలి అంటే మాకు వెంటనే బోలు లిస్టు గుర్తుకొస్తుంది. ఆ లిస్టులో పడిపోయి అడిగిన వాడు గుర్తురాడు. అందువల్ల ఆ మాట అనకు. వరము అంటే గొప్పది అని అర్థం. నీకేం వరం కావాలంటే అందరికీ వరమైన నువ్వు ఎదురుగా నిలబడి ఏం వరం కావాలి అంటే మాకు ద్వితీయ దృష్టి ఏర్పడుతుంది. అంటే రెండోది, నువ్వు తప్ప ఇంకేమిటి రెండోది వస్తావు. రెండోది అంటే ప్రపంచం, ప్రపంచం వైపు పరిగెడతాం. ఈ ప్రపంచం ఎంత ఉందా అంత ఉందా ఎంత ఉంది ఇంకా ఏవి వరాలు అని వెతుక్కుంటే అమ్మో మాకు సమయం చాలదు. ఈ లోపల ప్రత్యక్షమే నువ్వు కాస్త వెళ్ళిపోతావు ఆ వెతుక్కునే లోపల. కాబట్టి వరాలన్నిటికీ వరమైనటువంటి, వరేణ్యం భర్గం అయినటువంటి, మహాతేజోమయుడైనటువంటి నీ యొక్క అనుగ్రహం ఉంటే చాలయ్యా. అందువల్ల ఇంకా ఈ ప్రపంచపు మోహం నాకొద్దు, నీ దివ్యతేజంలో నన్ను లీనం చేసుకో అన్నదిట. నాకు ఈ భవదుఃఖంబులు లేక మహాజ్ఞానరస విలీనుడనగుచు. మహాజ్ఞానరసంలో లీనమైపోవాలి అన్నది. అసలు జ్ఞానం అంటేనే అర్థం కాదు, చెప్పడం మొదలు పెడితే వెంటనే లేవడం మొదలవుతుంది. ఎందుకంటే ఆ జ్ఞానం అనగానే అంత బుర్ర వేడెక్కుతుంది మనకి. అలాంటిది సాలెపురుగు జ్ఞానరసం గురించి మాట్లాడుతుందంటే, అందుకే జ్ఞానోత్పత్తికి కూడా ఈశ్వరానుగ్రహాదేవ పుంసా మద్వైత వాసన, ఈశ్వరుని అనుగ్రహం ఉంటేనే జ్ఞానం పట్ల అవగాహన ఏర్పడుతుంది. ఈశ్వరుని అనుగ్రహం భక్తి వల్ల తప్ప మరి దేని వల్ల లభించదు. ఆ భక్తి పండింది గనక పరమ జ్ఞానస్వరూపుడమైన నీయందు లీనమై లోకం వెన్నడు ఎరుగని ఆ కైవల్యం అభీష్టము. ఎంత గొప్పగా చెప్పించారండి, లోకం లేని కైవల్యం కావాలి. లోకాలద్దున ఏ లోకము లేని కైవల్యం కావాలి అన్నది. లోకాతీతమైనటువంటి నీ దివ్య జ్యోతిలో లీనమైతే చాలయ్యా. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబగు పెంజీకటికి అవ్వల ఏకాకృతి వెలిగే పరంజ్యోతిర్లింగస్వరూపుడివైనా నీలో లీనమైతే అదే చాలు అనగానే ఆయన వెంటనే పరిమితమైనటువంటి తన రూపాన్ని ఒక్కసారి అపరిమితం చేసేట. అంటే సాలెపురుగును అనుగ్రహించడానికని దివ్యమంగళ విగ్రహ ధారి అయి వచ్చినటువంటి ఆ పరంజ్యోతి ఒక్కసారి తానే సర్వమన్న అని నిరూపిస్తూ సర్వవ్యాపకమైన మహాతేజాన్ని దర్శింపజేశాడు. ఆ దర్శింపజేసినప్పుడు దేవతలు మునులు తపస్సులు ఆశ్చర్యపోతున్నారట. అనిమిష కోటి తామహరహంబున నర్చు శివార్చనల్ మనంబున నిరసింప, మౌనులు తపో విభవంబులు రోయ, యోగవాసన పడి పొర్లువారు తమ జన్మము తిట్టుకొనంగా, అన్యదర్శతులు తతులెల్ల మా సమయ సంగతి చాలు నటంచు ఎంచగన్. అప్పుడు ఎలా ఉన్నదంటే, దేవతలు యోగులు మునులు అందరూ చూస్తూ అనుకున్నట్టు దేవతలు, ఇన్నేళ్ళయ్యా ఆయన పూజ చేసుకుంటున్నాం, మా పూజలు ఎందుకు పనికి వస్తాయి అనుకున్నట్ట వాళ్ళు. ఇక మౌనులు అనుకున్నారట, యుగాల నుంచి కందమూలాలు తింటూనో అవి కూడా తినకుండానో ముక్కు మూసుకునో బోర్లాగా పడుకునో తలకిందులుగా పడుకునో ఎన్నో అవస్థలు పడి యోగాలు చేశాం, దేనికి పనికి రాలేకపోయింది. ఇక ఈ యోగాలన్నీ యోగవాసన పడి పొర్లు వారు వీటన్నిటిలో తిరిగేం కానీ దేనికి పనికి రాకుండా ఒక్క సాలెపురుగు చేసిన చిన్న పూజకి జన్మ కైవల్య సిద్ధి లభించిందే. ఎక్కడ చూచిన సురమునీశ్వర దానవ మానవాగిపులు మృక్కుచు సన్ను తించు రవముల్ ధ్రువమండల వీతి నిండగా, దిక్కులు ముంచుకున్న తన తేజము లోపల ఊర్ణనాభమున్ గ్రక్కున గుర్చే తన్మయముగా శివలింగము భక్త కోటికి. దిక్కులు ముంచుకున్న తన తేజము లోపల, ఆ దిక్కులు ముంచుకున్న తేజమే ఆ పాతాళ నభస్తరాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగం. అది మహాలింగం. మహాలింగంలో లీనమవుడు, అదే లింగైక్యం అంటే. ఆ మహాలింగం లోకాతీతమైన ఏకాకృతి అయిన వెలుగు, ఆ వెలుగులోకి ఈ సాలెపురుగు లీనమైపోయిందిట దిక్కులు ముంచుకున్న మహాతేజంలో. ఈ విధంగా లీనమైనది. ఇది లూతాధీశ్వరు కథ. ఇది ఇది చక్కనైనటువంటి సాలెపురుగు కథయ్యా అన్నట్ట. సాలెపురుగుకి ఎంత కథ ఉంది భావించితే ఒక్క కథ చాలు ఈ బ్రతుకంతా తరించిపోవడానికి, మనకి అంత ఉన్నదనమాట ఇందులో విశేషం. అయితే పూర్వవాసనాగతమతి అని ఒక మాట అక్కడ ఉంది కదా, మరి దీని పూర్వవాసన ఏమై ఉంటుంది అంటే దానికే చరిత్ర చెప్తాడు. అదేమిటి అంటే, అది గత జన్మలో విశ్వకర్మ యొక్క కుమారుడు. విశ్వకర్మ అంటేనే దేవశిల్పి, ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్ట్ అనమా, ఇంజనీర్ అండ్ ఆర్కిటెక్ట్ అది. దానిలో బాగా తెలివైనటువంటి వాడు. ఎంత తెలివైన వాడంటే దేవతలకి గృహ నిర్మాణం చేయగలిగేటంత మేధావి అనమాట. ఆయన తలకు కొడుకిన కనుక లక్షణం ఉంటుంది ఆ ఇంజనీరింగ్ టెక్నాలజీ అనేటువంటిది బాగా ఉంది ఇతని దగ్గర. అయితే ఈయన ఏం చేశాడంటే బ్రహ్మతో స్పర్ధ వహించాడట. ఒకసారి బ్రహ్మగారు, విశ్వకర్మ కన్నా గొప్పవాడు కదా, ఎందుకంటే సృష్టి అనే పెద్ద రచనే చేస్తున్నాడు ఆయన. నేను మాత్రం నీ సృష్టిని మించిన సృష్టి చేయలేను అనుకున్నావా, నాకున్న శక్తితో నేను చేస్తాను అని తన యొక్క శిల్ప నైపుణ్యంతో ఈయన మరో సృష్టి చేద్దామని ప్రయత్నించాడట. ఇది చూసి ఇదేం బుద్ధి అయ్యా నీకు, నేను నా మేధస్సుతో సృష్టి చేయట్లే, ఆయన నన్ను సృష్టి చేయమన్న విధానం ప్రకారం నేను సృష్టి చేస్తున్నాను. భగవద్ ఆజ్ఞ అది, ఈశ్వరాజ్ఞ. ఈ బుర్రలు ఇచ్చేవాడు ఎవడు, ఈశ్వరుడు. ఈ సృష్టి ఇలా నడవాలి అని నిర్మాణం చేయించి నా చేత చేయిస్తున్నాడు. అంటే నా సంకల్పం, నా స్వేచ్ఛ లేదు ఈ సృష్టి రచనలో. ఈ సృష్టి రచన అంతా ఈశ్వర సంకల్పం మీద నడుస్తుంది. అంటే బ్రహ్మదేవుడు కూడా ఈశ్వర సంకల్పం చేతే, ఆయన పంచాక్షరి ఉపదేశించి తన సంకల్పాన్ని నాలో ప్రవేశింపజేసి నా చేత ఈ జగత్తంతా నడిపింపజేస్తున్నాడు. ఇది ప్రకృతి. ఈ ప్రకృతి ప్రకృతిగా వెళ్ళాలి. నువ్వేం చేసావు? ప్రకృతికి ప్రతికృతి చేయిస్తున్నావు. అంటే దిస్ ఈజ్ ది యాంటీ నేచర్. ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళడం అనేటువంటిది. ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళడం మహిమ అనిపించుకోదు సుమా. ఎందుకంటే ప్రకృతి మహిమ. ఒకడెవడో గాల్లోంచి ఏదో సృష్టిస్తాడు, సృష్టించగానే వాడు మనం దేవుడు అనుకుంటాం. నిజమైన దేవుడైతే ప్రకృతికి విరుద్ధంగా ఎప్పుడేం పనిచేయడు. ప్రకృతే పరమాత్మ యొక్క మహిమ, దానికి విరుద్ధంగా మరో మహిమ చూపించేడు అంటే ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళినట్లు. కనుక దైవీ శక్తి ఉన్నవెప్పుడు ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళవు, ప్రకృతికి అనుకూలంగానే వెళితే. అందువల్లనే విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేసి ఉన్నప్పుడు దేవతలందరూ ఎంత పని చేసేవయ్యా అని మెచ్చుకోలే, మహర్షులు కూడా మెచ్చుకోలేదు, జుగుప్సాభావంతో చూశారు విశ్వామిత్రుని. అప్పుడు సిగ్గుపడ్డాడు విశ్వామిత్రుడు. సృష్టికి ప్రతి సృష్టి చేయడం అనేది తపశ్శక్తికి సంకేతం కాదది, అది అహంకారానికి సంకేతం, రజోగుణానికి సంకేతం. ఆ కారణం చేత నా తపస్సు వృధా చేసుకున్నానని సిగ్గుపడి మళ్ళీ తపస్సు చేస్తున్నాడు. చేసుకుని అప్పుడు బ్రహ్మర్షి అయ్యాడు. ఎందుకంటే విశ్వామిత్రుని మించిన వశిష్ఠాది మహర్షులు ఏనాడు ఇలాంటి పని చేయలేదు. ఎందుకంటే ఈశ్వర సంకల్పం తెలుసుకున్నటువంటి వారు గనక, వారి తపస్సుల ద్వారా ప్రకృతి క్షేమం కలిగించి తద్వారా లోకక్షేమం కలిగించేవారే కానీ ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళినటువంటి వారు లేరు. కనుక ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళడం తగదు. అందుకు శపించాడు. ఇంత లోకంలో ఉండి కూడా ఇంత చిన్న బుద్ధితో ప్రవర్తించేవి గనక కీటకమే జన్మించు అని శపించాడు. ఇది శాపమా అంటే, సాధారణంగా శాప చరిత్రలు వచ్చినప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అవతలివాడు మహర్షి దేవత అయినప్పుడు కోపంతో శపించాడని అర్థం కాదు. ఎంతో శక్తి భగవంతుడు ఇచ్చినప్పటికీ మనలో ఏ అవలక్షణంతో దాన్ని దుర్వినియోగం చేసుకుంటామో ఆ అవలక్షణాన్ని గమనిస్తాడు దేవతా మహర్షి. గమనించి నీకు ఎంత శక్తి ఉంది బాగుపడే శక్తి, కానీ అవలక్షణం వల్ల బాగుపడలేకపోతున్నాం, కాబట్టి ఈ అవలక్షణం కల్పించిన వేదనను నువ్వు అనుభవించితే ఆ అవలక్షణంతో చేసిన పాపం పోతుంది, అప్పుడు నువ్వు భగవంతుడిని పొందగలవు. అది శాపంలో ఉన్న అంతరార్థం. అందువల్లనే ఒక్క అవలక్షణ దోషం పోవడానికి ఎప్పుడైనా సరే అనుభవం కావాలంటే భూమికి దిగాల్సిందే, అనుభవం కావాలంటే భూమికి దిగాల్సిందే. ఎందుకంటే కర్మను అనుభవించాల్సిన లోకం ఇది, ఇతరములన్నీ భోగలోకములు, ఇది మాత్రం కర్మలోకం. ఈ కర్మలోకానికి వస్తే అనుభవం కోసమే వస్తాం మనం, అది సుఖదుఖ ఉభయ మిశ్రమైనటువంటిది. కనుక నువ్వు అనుభవించడానికి పుట్టాలి కనుక పుట్టు. మరి నేను ఆచరించాలే ఈ పాపం పోవడానికి, నా జన్మ సార్థకం చేసుకోవడానికి నేనంటూ ఆచరించాలి దీక్షని కర్మని అంటే దానికి కూడా భూలోకమేట, అక్కడికి వెళ్ళి ఆచరించాల్సిందే. అందులో పవిత్రమైన కర్మభూమి యొక్క ఆయన భరత భూమిలో జన్మించను అని చెప్పి ఇక్కడ పడవేశాడు. పడ్డాడు. తాను విశ్వకర్మ పుత్రుణ్ణి అనే భావం అతనికి లేదు. ఎందుకంటే ఉపాధి జనితమైన మాయ పూర్వ వాసనని మిగుల్చుతుంది కానీ పూర్వస్మృతిని మిగల్చదు. వాసన స్మృతి చాలా తేడా ఉంది. పూర్వస్మృతితో పుట్టిన వాడికి పూర్వజన్మ గుర్తు ఉంటుంది, పూర్వ వాసన మిగిలిన వాడికి గుర్తుండదు, వాసనే ప్రేరేపిస్తుంది. ఇక్కడ మరో రహస్యం. అందుకే విశ్వకర్మ తనయుడు గనకే ఆ టెక్నాలజీవే ఈ ఉపాధిలో చూపించాడు వాడు. ఆ నిర్మాణం అనేటటువంటిది అదే శక్తి విశ్వకర్మలో ఉన్నప్పుడు దేవలోకాలు నిర్మించింది, అదే శక్తి సాలెపురుగులో ఉన్నప్పుడు దారపుగుళ్ళు నిర్మించింది, అదే విశేషం అన్నమాట. కనుక భగవత్ శక్తి అంతటా ఒక్కటే, ఉపాధి బట్టి దాని వ్యక్తీకరణ ఉంటుంది. బ్రహ్మదేవుడిలో ప్రకాశించే విద్య చతుర్వేదాలు పండిస్తే ఒక మామూలు మానవుడి యొక్క ఉపాధిలో ప్రకాశించేది వాడు నోటంట మాటలు పలికిస్తుంది, అది వేదాలు కాకపోవచ్చు కానీ ఆ శక్తి మాత్రం అదే. వీడు తపస్సు పెరుగుతున్న కొద్దీ ఆ మాటలు కావ్యాలు అవుతాయి, వేదాలు అవుతాయి, వీడు క్రమంగా కూడా పరబ్రహ్మలో లీనమయ్యే శక్తి వస్తుంది. మొత్తానికి సృష్టి అంతా భగవద్ విభూతి వ్యాపించి ఉంటుంది ఆయా ఉపాధులకు అనుగుణంగా. జీరో వాల్ట్ బల్బు మొదలుకొని 100 candle బల్బు వరకు విద్యుత్ ఒకటే. మరి వెలుగులో తేడా అంటే ఉపాధుల్లో తేడా వల్ల. అందువల్లనే ఈ శిల్పకళా నైపుణ్యం అంతా సాలెపురుగులోంచి కనిపిస్తుందంటే విశ్వకర్మ యొక్క తనయుడు గనక ఆ వైభవం అక్కడ ఉందన్నమాట. అయితే ఇదేం చేశాడు? మళ్ళీ ఇక్కడ కూర్చుని ఇది నిర్మిస్తాను అది నిర్మిస్తానని కాకుండా ఆ వచ్చిన విద్యనంతటిని కూడా శివార్పణం చేసుకున్నాడు. ఇక్కడ అది చాలా ముఖ్యమైన విషయం. ఈ విధంగా శివార్పణం చేసుకున్న భాగ్యం చేత కైవల్యం వచ్చింది అప్పుడు అనుకున్నారట అందరూ బ్రహ్మదేవుడి గురించి. ఈయన శపించాడా వరమిచ్చాడా ఈయనకని. ఈయన వరం ఇచ్చాడు. ఎందుకంటే లోకాల్లో ఉన్నవాడు లోకాల్లోనే ఉంటారు. లోకం ఉన్నంతకాలం లోకం ఉంది, బ్రహ్మ లోకము స్వర్గ లోకము ఒక లోకం ఉంది కదా, కానీ లోకం లేని స్థితికి వెళ్ళిపోయాడంటే. అందుకే దేవతలే అనుకున్నారు మనం కూడా పొందని దాన్ని పొందేడు అని. మనం కూడా అంటే వాళ్ళకి మనము మేము అనే అహం ఇంకా ఉన్నది. ఇది సాలెపురుగు జన్మ ఎత్తి అహాన్ని వదిలేసింది, అది విశేషం. ఆ అహంకార నిర్మూలన వల్ల మాత్రమే భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. మామూలు ఇహసిద్ధి లభించడానికి ఒక దండం పెట్టుకున్నా ఇస్తాడు స్వామి, ఏది వృధా పోదు. కానీ మొదటిగా మనము అనే భావంతో భగవంతుడిని ఆశ్రయించినా క్రమంగా ఆయన అంటే ఏమిటో తెలుసుకుంటూ మనల్ని మనం సమర్పించుకోవడం నేర్చుకుంటూ ఈ స్వల్పంగా ఉదయించిన భక్తిని క్రమంగా పెంచుకుంటూ సత్సంకల్పాలతో సద్గుణాలతో సదా చింతనతో స్మరణతో అవగాహనతో ప్రేమతో ధ్యానంతో పెంచుకుంటూ వెళితే అది పరాభక్తిగా వెళ్ళి సర్వం శివమయం జగత్ అనే భావన స్థిరపడుతుంది. ఆ స్థితిలోకి వెళ్ళింది ఇవి. దేవాలయాలు కట్టింది అంటే విశ్వదేవాలయమంతా విశ్వేశ్వరమయమని దర్శించడానికే దేవాలయానికి వెళ్ళాలి. ఆ విశ్వదేవాలయమే కాదు, దేహదేవాలయమంతా కూడా నిండిపోయినది ఆ పరమేశ్వర చైతన్యమే అనేటువంటి అవగాహన కోసమే దేవాలయ దర్శనం. కనుక భౌతికమైన దాంట్లోంచి తాత్వికమైన దర్శన సిద్ధి లభింపజేయడానికి భారతీయ హైందవ మతం ఇంత పరిపూర్ణమైన విషయాలు చెప్పింది. ఇంతవరకు సాలెపురుగు కథను విని ఉంటాం, కానీ ఒక్క సాలెపురుగు కథలో ఎంత దాగి ఉందో చూసారా? అందుకే ముందే చెప్పుకున్నాం, సాలెపురుగు అని తక్కువగా తీయద్దు, శివుడు కూడా తక్కువగా తీయలేదు అని. ఎంత ఉంది గనకనే అని అనుగ్రహించాడు. ఆఖరికి దేవతలు కూడా అసూయపడేటంత సిద్ధి దానికి లభించిందంటే విశేషమది. అనేక యోగములు అనేక పుణ్యములు ఫలిస్తే ఇటువంటివి లభిస్తాయి. ఇది పూర్వవాసనాగతమతి అనే దానికి సమాధానం. ఈ విధంగా స్వామి అనుగ్రహలీల అంత దివ్యమై విశిష్టమై ప్రకాశిస్తూ ఉన్నటువంటిది. అందుకే ఆదిశంకరులు అన్న శ్లోకం, ఆ శ్లోకానికి వ్యాఖ్యానమే ఈ శివలీలామృతం అంతా కూడా. అందుకే ఇది మళ్ళీ చెప్పుకుంటున్న శివానంద లహరి. శివుడు గురించి ఏ మాట ఆడినా శివానంద లహరి. శివానంద లహరి అనే పుస్తకం ఒక్కటే శివానంద లహరి కాదు. శివుని గురించి తలంచుకోగానే మన గుండెలో ఉప్పొంగే ఆనంద తరంగాలు అన్నీ కూడా శివానంద లహరులే. అందువల్లనే ప్రతి మాట శివానంద లహరి కావాలి. అందులోంచి శివానందం తొణికిసలాడి పొంగి పొరలి అందులో మనం మునిగిపోయి కరిగిపోవాలి. ఆ విధంగా భావన చేస్తే నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జస్మరణ పరమానంద లహరి విహారాసక్తం చే హృదయమిహ కిం తేన వపుషా అని ఏ శ్లోకాన్ని చెప్పుకున్నామో ఆదిశంకరుల వారిది. నరుడైనా దేవతైనా పక్షి అయినా మృగమైనా కీటమైనా ఏదైనప్పటికీ ఏ ఉపాధి అయితే ఏముందయ్యా, హృదయం నీదైతే చాలన్నాడు. కనుక హృదయం అది ప్రధానం. మనస్సును చూసేవాడు మహాదేవుడు ఒక్కడే. ప్రపంచమంతా భౌతికాన్ని చూస్తుంది, మనస్సును చూసేది పరమేశ్వరుడు ఒక్కడే. మనం అంటూ ఉంటాం మనస్సును అర్థం చేసుకో మనస్సును అర్థం చేసుకో అని. ఎంత మనం ప్రయత్నించినా ఎవ్వడికి మనస్సు అర్థం కాదు. మనస్సు అర్థం చేసుకునేవాడు మహాదేవుడు ఒక్కడే. పైగా మనస్సు ఎవడికి అర్థం కాదు కనుకనే మన రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనసులో ఒకటిన్నా బయట ఒకటి అనగలిగి లోకంలో కాలక్షేపం చేసేస్తూ ఉంటాం. కానీ మనసులో ఏముందో పరిశీలించేవాడు, చిత్తశుద్ధిని పరీక్షించేవాడు, దానికి తగ్గ ఫలమిచ్చేవాడు పరమాత్మ ఒక్కడే. అందుకే చిత్తం కొద్దీ శివుడు. చిత్తాన్ని చిత్తేశ్వరుడికి సమర్పించడమే చేయవలసిన కర్తవ్యం. అందుకే సాలెపురుగు ఎంత చిన్నదో మనం అంత చిన్నవాళ్ళమైపోవాలి. మన బుద్ధిని చూస్తే ఈ బుద్ధి సాలెపురుగు కాదా ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మనలో శ్రీకాళహస్తీశ్వరుడు కనబడాలి, అది ఇక్కడ మొత్తం గమనించవలసింది. శ్రీ ఉంది, కాళం ఉంది, హస్తి ఇప్పటికీ ఉన్నాయి, ఎప్పుడో కాదు. అయితే శ్రీకాళహస్తి ఉన్నాయి కానీ అవి ఇంకా శ్రీకాళహస్తీశ్వరుడు కాలేదు. అంటే శ్రీకాళహస్తి లక్షణము శ్రీకాళహస్తీశ్వర లక్షణం అయిపోవాలి. అంటే శ్రీకాళహస్తి అహంకారం త్యాగం చేసి ఈశ్వరుల్లో లీనమైపోతే శ్రీకాళహస్తీశ్వరుడు అవుతాడు. కనుక మనం శ్రీకాళహస్తీశ్వర దర్శనం చేయాలి. అంటే ముందు శ్రీని సమర్పించుకుందాం. అర్థం సాలెపురుగు ఎక్కడుంది అంటే మన బుద్ధే సాలెపురుగు. మీరు గమనించండి, ఈ బుద్ధి ఏం చేస్తుంది అంటే సాలెపురుగు గూళ్ళు కట్టుకున్నట్టుగా, క్షణంలో దారాలను కట్టుకున్నట్లుగా, తనలోంచి వచ్చే ఊహల ఆలోచనల దారాలతో ఎంత ప్రపంచాన్ని ఎంత సంసారాన్ని ఏర్పాటు చేసుకుంటుందండి. గమనించండి, ఇక్కడికి ఇప్పుడు మన బుద్ధి ఈ లోంచి ఒక దారం బయలుదేరి ఒక ఊహ బయలుదేరి అమెరికా దాకా వెళ్ళిపోయి ఉంటుంది. అక్కడ మన అబ్బాయి గారు ఉంటే వాళ్ళు చుట్టూ తిరిగి తిరిగి మళ్ళీ అట్నుంచి స్విట్జర్లాండ్ వెళుతుంది, ఇంకా అట్నుంచి వెళ్ళి సినిమా థియేటర్లో కాసేపు కూర్చుని మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అంటే ఈ దారం సాలెపురుగు కట్టిన గూడు కన్నా చాలా విస్తృతిగా ఉంది. ఇంత దారం పెరుగుతున్నప్పుడు కూడా సాలెపురుగు నుంచి లింక్ తగలే. అలాగే మన బుద్ధిశక్తే సాలెపురుగు. ఈ బుద్ధిశక్తి ఈ ఆలోచనలన్నీ అటు ఇటు పంపించి పిచ్చిగూడు కట్టుకోకుండా ఆ పరమాత్మక నివాసమైన ఆలోచనలు కట్టుకోవాలి. అది సాలెపురుగు మనకు చెప్పిన సందేశం. మన నుంచి వచ్చిన ఆలోచనల దారాలు, ఊహల దారాలు మందిరాలై పరమాత్మ కోసం అంకితమైనప్పుడు, మన ఆలోచనల్లో ఊహలలో ఆ ఉమాపతి మెరసినప్పుడు మన బుద్ధి అనే సాలెపురుగు ఆయనలో లీనమైపోతుంది. ఇంకా రెండు మిగులున్నాయి మనలో. సాలెపురుగు వెళ్ళిపోయింది కానీ సర్పం, ఏనుగు మిగులున్నాయి. ఇవి కూడా మనలోనే ఉన్నాయి. బుద్ధినిచ్చేసాం కనుక ఆ రెండు ఇచ్చేయడం సులభమే. వాటి యొక్క కథని రేపు చెప్పుకుందాం. ఈరోజుకి ఇంతటితో స్వస్తి. సర్వం శివార్పణం.